దివ్యాత్మ స్వరూపులారా, ఆత్మ బంధువులారా, ఈరోజు బొంగం బాబా సేవా సమితి అనంతపురం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో కొంతసేపు ఆధ్యాత్మికమైనటువంటి విషయాల గురించి మీతో ముచ్చటిస్తాను. మానవుడంటే ఎవరు? మా అంటే అజ్ఞానం, నా అంటే లేకుండా, వా అంటే వర్తించువాడు అని అర్థం. అజ్ఞానము లేకుండా వర్తించువాడు ఎవడైతే ఉన్నాడో వాణ్ణి మానవ అని పిలిచినారు పెద్దలు. ఈ మానవుని యొక్క స్వభావమేమి? మానవుడే దేవుడు అంటారు శంకరాచార్యులు. అహం బ్రహ్మాస్మి అంటారు కాబట్టి వాని స్వభావమే దైవికంగా ఉంది. మ్యాన్స్ ఎసెన్షియల్ నేచర్ ఇస్ డివైన్ బట్ ద అవేర్నెస్ ఆఫ్ విచ్ హి హాస్ లాస్ట్ బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్. మియర్ ఇంటెలిజెన్స్ వితౌట్ మొరాలిటీ అండ్ స్పిరిచువాలిటీ ఈజ్ యూజ్లెస్. అట్ ది సేమ్ టైమ్ ఇట్ ఈస్ డేంజరస్. తాను దేవుడు అనేది మానవుడు మరిచిపోయినాడు. వాని స్వభావమే అది. ద అవేర్నెస్ ఆఫ్ విచ్ హి హాస్ లాస్ట్ బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్, అజ్ఞానం వల్ల. ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకుంటే జ్ఞానం సంపాదించగలడు, జ్ఞానాన్ని పొందగలడు మానవుడు. ఈ జ్ఞానం అనేది అనేక రకాలుగా ఉంది. ప్రాపంచిక జ్ఞానమని, శాస్త్ర జ్ఞానమని, బ్రహ్మజ్ఞానమని అని. ప్రపంచంలో అనేక రకములైనటువంటి పనులు మానవుడు చేస్తూ జ్ఞానాన్ని సంపాదిస్తాడు. కమ్మరి పని అనండి, కుమ్మరి పని అనండి, కంసాలి పని అనండి, ఒక ఫ్యాక్టరీలో పనితనం నేర్చుకుని కొంచెం జ్ఞానం సంపాదిస్తాడు. ఇది ఇవన్నీ నేర్చుకున్నా లౌకికమైనటువంటి జ్ఞానమే ఇది. ఈ జ్ఞానం ఎంత సంపాదించినా దేహంతో ఉండేంత వరకే సహాయం చేస్తుంది అని అంటారు. అన్య విద్య పరిజ్ఞానం అవశ్యం నశ్వరం భవేత్, బ్రహ్మ విద్య పరిజ్ఞానం బ్రహ్మ ప్రాప్తికరం స్థిరం. వేరే విద్యలు ఎన్ని ఉన్నప్పటికీ శరీరంతో పాటు వెళ్ళిపోతాయి, అయితే బ్రహ్మ విద్య అది కాదు, స్థిరమైన శాశ్వతమైన బ్రహ్మస్థానాన్ని చూపిస్తుంది, బ్రహ్మానందాన్ని ఇస్తుంది. వీటి మధ్యలో శాస్త్ర జ్ఞానం ఉంది, శాస్త్రములను పఠించి పొందే జ్ఞానం. భగవద్గీత అనండి, ఖురాన్ అనండి, బైబిల్ అనండి, శాస్త్ర జ్ఞానం ఇవి. ఇంకా బ్రహ్మజ్ఞానం అంత సులభంగా వచ్చేది కాదు బ్రహ్మజ్ఞానం. ఈ కాలంలో అక్కడ ఇక్కడ వింటున్నాం, పుస్తకాల్లో చూసి మంత్రాలు నేర్చుకుని బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించవచ్చు, స్వతహాగా కండ్లు మూసుకుని ధ్యానం చేస్తే బ్రహ్మజ్ఞానం వచ్చేస్తుంది అని. అయితే దేహాన్ని దండించుకోకుండా, మోహాన్ని ఖండించుకోకుండా ఆ దైవీ సంపత్తి, ఆ దైవీ జ్ఞానాన్ని పొందాలంటే అంత సులభం కాదు. దండిసదె దేహవను ఖండిసదె మోహవను ఉండుండు స్వర్గ కేయిదల్కి అదనేను రెండయాళు వలె సర్వజ్ఞ అంటాడు సర్వజ్ఞుడు. దండిసదె దేహవను, దేహాన్ని దండించుకోకుండా, ఖండిసదె మోహవను, మోహాన్ని ఖండించుకోకుండా ఉండుండు స్వర్గ కేయిదల్కి బాగా తిని త్రాగి పండుకుంటే ఆ బ్రహ్మజ్ఞానం దొరుకుతుందే? అంత సులభంగా దొరికేది కాదు. ఈ బ్రహ్మజ్ఞానం పొందేదానికి ఆధ్యాత్మిక మార్గంలో పయనించే సందర్భంలో ఎన్నో అవాంతరములను ఎదుర్కోవలసి వస్తుంది. క్షురస్య ధారా నిశిత దురత్యయా దుర్గం పతస్తత్ కవయో వదంతి, ఉపనిషత్తులు చెప్తాయి. కత్తి మీద సాము వంటిది ఆధ్యాత్మిక మార్గంలో పయనం చేసేది, ప్రయాణించేది అని. ఈ అడ్డంకులు, ఈ తొందరలు, ఈ అవాంతరములు ఇంటిలోనే ప్రారంభం కావచ్చు, దగ్గరి బంధువుల్లోనే ప్రారంభం కావచ్చు, అక్కడి నుంచే పరీక్షలు స్టార్ట్ అవుతాయి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేసేవాళ్లకు. బుద్ధుడు మహానుభావుడు, అయితే ఆయన ఆధ్యాత్మిక మార్గంలో పయనించే సందర్భంలో తన సోదరుని చేతని ఎన్నో ఇడుములు ఇక్కట్లను పొందినాడు ఆయన. దేవదత్తుడు ఆయన సోదరుడు. చిన్న వయసు నుంచి చిత్రహింసలు పెడుతూ వచ్చినాడు. ఒక పావురాన్ని గురిపెట్టి కొడతాడు, ఆ పావురం కింద పడుతుంది, బుద్ధుడు వచ్చి ఎత్తుకుంటాడు. దయామూర్తి ఎటువంటి హింస జరిగిపోయింది అని చెప్పి తాను దానికి మందు వేసి కట్టుకడతాడు. నేను బాణంతో కొట్టినాను కాబట్టి అది నాది అని వాదిస్తాడు దేవదత్తుడు. నేను రక్షించినాను, దానికి ప్రాణమిచ్చినాను కాబట్టి ఇది నాది అంటాడు బుద్ధుడు. అక్కడ నుంచి అసూయ ప్రారంభమవుతుంది. చివరకు బుద్ధుణ్ణి చంపాలని కూడా ప్రయత్నం చేస్తాడు దేవదత్తుడు. బుద్ధుడు భిక్షకు పోతుంటే పైనుంచి ఒక రాయను కూడా పొరలిస్తాడు. ఆ దెబ్బతో కాలు కూడా దెబ్బ తగులుతుంది బుద్ధునికి. శిష్యులంతా వచ్చి, స్వామి మీకు బాడీ గార్డ్స్ పెట్టాలనుకున్నాము, ఇదేం చిత్రహింసలు, మీరు ఒక్కరే పోతుంటారు భిక్షకు అంటే, ఆ దయామూర్తి అన్నాడు, ఎవ్వరూ నన్ను చంపరు, సహజంగా నా మరణం అవుతుంది, ఎవ్వరూ నన్నేమి చేయలేరు. నేను ఏం పని చేసేదానికి ప్రపంచానికి వచ్చినానో అది పూర్తి చేసుకునే సహజమైన మరణాన్ని పొందుతాను అని చెప్తాడు. అటువంటి దయామూర్తికి కూడా ఇంటిలోనే శత్రుత్వం ప్రారంభమైందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అందుకే మహాత్ములు అంటారు, ఆధ్యాత్మిక మార్గంలో పయనించే సందర్భంలో ఇంటిలోనే దగ్గరి వాళ్ల చేత నిందలు, నిష్ఠూరాలు, అవహేళనలు జరుగుతూ వస్తాయి. రాముడు, సత్యసంధుడు, కరుణామూర్తి ఆ మహానుభావునికి ఇంటిలోనే ప్రారంభమయ్యింది, పినతల్లితోనే ప్రారంభమయ్యింది, కైకేయి హృదయంలో చెడు తలంపు ప్రారంభమయ్యింది. దానివల్ల ఎన్ని ఇక్కట్లు ఎదురైనాయి చూడండి. కృష్ణుడు సంపూర్ణమైనటువంటి అవతారమని అంటారు. తన దగ్గరి వాళ్లలోనే ఆయనకి శత్రుత్వం ఏర్పడింది. శిశుపాలుడు, జరాసంధుడు, కంసుడు తన బంధువులే వీళ్ళంతా. చంపేదానికి ప్రయత్నం చేసినారు, అవహేళన చేసినారు, వీళ్ళంతా దూరపు శత్రువులు కాదు, దగ్గరి శత్రువులే వీళ్ళు. మహమ్మద్ ప్రవక్త ఒకే దేవుని గురించి ప్రబోధం చేసే సందర్భంలో తన దగ్గరి వాళ్లే ఆయనకు శత్రువులైపోయినారు. అంతేకాదు, విషమ పరిస్థితిని సృష్టించి ఆ ప్రవక్తను రాత్రి చంపేదానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి సందర్భంలో దైవవాణి విని రహస్యంగా ఆయన మక్కా నుంచి మదీనాకు వెళ్ళిపోతాడు. ఈ శత్రుత్వం ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకు? దగ్గరి బంధువుల నుంచే వచ్చింది. ఇక జీసస్ క్రైస్ట్ కరుణామూర్తి ఆయన. దయ అంటే ఆయన్ని చూచి నేర్చుకోవాలి. అటువంటి మహానుభావునికి కూడా ఇంటి నుంచి శత్రుత్వం ప్రారంభమైంది. ఆయన యూదుల ధర్మములో ఉన్నటువంటి లోపాలను సరిదిద్ది చెప్తూ ఉంటే జనులకు పట్టలేదు. ఒకసారి ఇంటికి పోతే ఆయన తల్లి, బంధువులు ఇష్టానుసారం తిట్టినారు. నీవు యూదులను ఎదురు వేసుకొని జీవనం సాగిస్తే మేము ఎట్లా సమాజంలో బ్రతకాలి? ఇష్టానుసారంగా నిందించినారు. ఆయన బాధపడి ఇంటి నుంచి బయటకు వచ్చి, ఇక మీ ఇంటిలో నేను అడుగు పెట్టనున్నాడు అంటూ ఒక మాట అన్నాడు. ఆధ్యాత్మిక క్షేత్రంలో ప్రయాణం చేసేవారు ఎవరైనా కానీ వాళ్లకు సొంత ఇంటిలో, సొంత ఊరిలో విలువ ఉండదు అని చెప్పేసి. ఇప్పుడు ఎవడైనా కావచ్చు, తూచా తప్పకుండా నియమములను ఉల్లంఘించుకోకుండా ఆధ్యాత్మిక క్షేత్రంలో పయనించే వాళ్లకు ఆయన పెట్టిన శాపం అంటుకుంటూ ఉంది. ఉన్న ఇంటిలో విలువ ఉండదు, ఉన్న ఊరిలో కూడా విలువ ఉండదు. దానికి ఉదాహరణ ఆయనే చెప్తాడు. దీపం చూడండి, చుట్టూ వెలుతురు ఉంటుంది, కింద చీకటి ఉంటుంది అంటాడు. అందువల్ల ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో సాగే వాళ్లకు గట్టి హృదయము కావాలి. ఆ హృదయం ఉంటేనే కష్టములు వస్తే కృంగక, సుఖములు వస్తే పొంగక గీతాచార్యుడు చెప్పినటువంటి మాటలను మననము చేసుకుంటూ పోవలసి వస్తుంది. దుఃఖేష్వనుదిగ్న మనాహ సుఖేషు విగత స్పృహ వీతరాగభయ క్రోధ స్థితధీర్ మునిరుచ్యతే. ధీరుడు స్థితమైన ప్రజ్ఞ కలిగినటువంటి వాడు అని లక్షణాలు చెప్తూ పోతాడు గీతాచార్యుడు. దుఃఖేష్వనుదిగ్న మనాహ దుఃఖము వస్తే బాధలు వస్తే కష్టములు వస్తే కురుంగిపోకుండా, సుఖేషు విగత స్పృహ సుఖము వస్తే పొంగిపోకుండా సమస్థితిలో ఉండాలి. సంపదలు గల్గుతరి మహాజనుల హృదయం అభినవోత్పల కోమలం బగుచువలై, ఆపదలు కల్గుతరి మహామహీద రాష్మ సంఘాత కర్కసంభైత్తనర్చు అని అంటారు. సంపదలు గల్గుతరి మహాజనుల హృదయము, మహాత్ముల హృదయము సంపదలు కలిగినప్పుడు అభినవోత్పల కోమలం బగుచు వెలయు, మెత్తగా పుష్పము వికసించినట్లు వికసిస్తుందంట, చాలా మెత్తగా మృదువుగా ఉంటుందంట. ఆపదలు గల్గుతరి కష్టములు సంభవిస్తే మహామహీధరాశ్మ సంఘాత కర్క సంభవించనర్చు, కొండలోని రాయి మాదిరిగా గట్టిగా చలించుకోకుండా బెదరిపోకుండా భయపడుకోకుండా వాళ్ళు జీవిస్తారు అని అంటారు. అంటే కష్టములకు కృంగక సుఖములకు పొంగక ఒకే స్థితిలో ఎవడైతే పోతాడో వాణిని స్థితప్రజ్ఞుడు అని పిలిచినారు. అటువంటి స్థితప్రజ్ఞత ఈ క్షేత్రములో ఆధ్యాత్మిక క్షేత్రంలో పయనించే వాళ్లకు అత్యవసరం. ఉత్తమమైనటువంటి గుణాలను అలవర్చుకోవలసి ఉంటుంది ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉన్నవాడు. సెరెనిటీ, రెగ్యులారిటీ, అబ్సెన్స్ ఆఫ్ వ్యానిటీ, సిన్సియారిటీ, సింప్లిసిటీ, వెరాసిటీ, ఈక్వానిమిటీ, ఫిక్సిటీ, నాన్ ఇరిటబిలిటీ, అడాప్టబిలిటీ, హ్యూమిలిటీ, టెనాసిటీ, ఇంటిగ్రిటీ, నోబిలిటీ, మ్యాగ్నానిమిటీ, చారిటీ, జనరాసిటీ, ప్యూరిటీ. ప్రాక్టీస్ డైలీ దీస్ 18 ఇట్ ఈస్. ఇడ్లీస్ కాదివే, ఇట్ ఈస్. యు విల్ సూన్ అటైన్ ఇమ్మార్టాలిటీ. గాడ్ ఈస్ ది ఓన్లీ రియల్ ఎంటిటీ. మిస్టర్ సో అండ్ సో ఈజ్ ఎ ఫాల్స్ నాన్ ఎంటిటీ. యు విల్ అబైడ్ ఇన్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. దిస్ యు కెన్నాట్ లెర్న్ ఇన్ ద యూనివర్సిటీ. ఈ విద్యాలయాల్లో నేర్పించేది యూనివర్సిటీలు విశ్వవిద్యాలయాల్లో నేర్పించే లక్షణాలు కాదు. ఉత్తమోత్తమమైనటువంటి లక్షణాలతో కూడి ఉండాలి ఆధ్యాత్మిక క్షేత్రంలో ప్రయాణము చేసేవాడు. మొట్టమొదట వాక్కు బాగుండాలి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ చాలా ముఖ్యము అంటారు చాలామంది. నేనంటాను ఆర్ట్ ఆఫ్ టాకింగ్ నేర్చుకోండి. అది ఒక కళ, నేర్చుకోవాలి. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్ర బాంధవాహ, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. ఈ నాలుగు వల్ల మంచి కూడా జరుగుతుంది, చెడు కూడా జరుగుతుంది. ఇంటికి ఎవరైనా వస్తే మృదువుగా మంచి భాష మాట్లాడాలి. ఇంటి ముందర ఒక బోర్డు రాసింటారు, బీవేర్ ఆఫ్ డాగ్స్ అని. ఆ డాగ్స్ ఏమి చేయవు, డాగ్స్ లాగా వర్తించే మనుషులు ఇంట్లో ఉంటారు. ఒక్కొక్క ఇంటికి పోతే చాలా ఆశ్చర్యం వేస్తుంది, కుక్కల మాదిరిగానే అరుస్తుంటారు. ఏం వస్తుంది, పోయి గేటు దగ్గర నిలబడినామో లేదో, వాకిలు తెరిచినారో లేదో స్టార్ట్ అవుతుంది. ఈ బోర్డు రాసిన దానికి టాలీ అవుతుంది. నేను ఒక కుక్క, జాగ్రత్త అని తెలుసు. మాట బాణముతో కొట్టినా, దెబ్బలు కట్టెతో కొట్టినా అవి మాసిపోతాయి, మాట మాత్రం 12 ఏళ్ళైనా జ్ఞాపకం ఉంటుంది. మాట్లాడే ముందు కొంచెం ఆలోచన చేయాలి, మితంగా మాట్లాడాలి, మాట్లాడే ముందు ఆలోచన చేయాలి. మాటల వల్ల మనిషి యొక్క మనస్తత్వాన్ని గుర్తుపెట్టవచ్చు, ఎటువంటి వ్యక్తి అని. ఎందుకంటే నేను చాలా మందితో మాట్లాడుతూ ఉంటాను కాబట్టి వాళ్ళ నేచర్ చాలా సులభంగా పసిగట్టేస్తాను. ఇదేం పెద్ద మంత్రతంత్రాల శక్తి వల్ల కాదు, ఇది అనుభవం అంతే. వెనుక ఋషిమునులు కూడా మాటలను బట్టి వాళ్ళ మనస్తత్వాన్ని తెలుసుకుంటూ ఉంటారు. చిన్న ఉదాహరణ చూడండి, రాజు వేటకు పోయినాడు సైన్యముతో, చాలా దూరం వెళ్ళిపోయినారు, దిక్కులు కొరు వెళ్ళిపోయినారు. రాజును వెతుకుతూ మంత్రి, మంత్రిని వెతుకుతూ సేనాధిపతి, సేనాధిపతిని వెతుకుతూ సైనికులు తిరుగుతూ ఉన్నారు అదే అడవిలో, దొరకడం లేదు. ఒక చెట్టు కింద ఒక సాధువు కూర్చున్నాడు. సైనికులు వచ్చినారు, వచ్చి పలకరించినారు ఆయన. ఏ సన్యాసి, ఈ దవలు ఎవరైనా పోయినారా అని. తెలియదు నాయన అని అంటాడు. ముసలాడు నీకేం తెలుస్తుంది అని చెప్పుకుంటూ వెళ్ళిపోయినారు. కొంతసేపు అయిన తర్వాత సైన్యాధిపతి వచ్చినాడు, గుర్రం మీదే నిలబడి, ఏ స్వామి, ఈ దారిలో ఎవరైనా పోయినారా అని అంటాడు. కొంచెం ఆలోచన చేస్తాడు ఆయన. అవును ఆయన, ఇంతకుముందు కొంతమంది సైనికులు ఈ దారిలో పోయిరి అని అంటాడు. గురుడ్డివాడు ఆయన, కండ్లు లేవు, ఇంతకుముందు సైనికులు పోయిరి అని అంటాడు. కొంతసేపు అయిన తర్వాత మంత్రి వస్తాడు. మంత్రి గుర్రం దిగి దగ్గరకు పోయి పూజ్యులకు నమస్కారం అంటాడు. ఏం నాయన? అయ్యా, ఈ మార్గంలో మా వాళ్ళు తప్పిపోయినారు, ఈ మార్గంలో ఏమైనా పోయినారు అని అడుగుతున్నాను. నాయన, మొదట నీ సైనికులు పోయినారు, దాని తర్వాత ఒక సైన్యాధిపతి పోయినాడు, ఇంత మాత్రం నాకు తెలుసు అంటాడు. ఆ దారి గుండా వెళ్ళిపోతాడు. కొంతసేపు అయిన తర్వాత రాజు ఆ మార్గంలో వస్తాడు. రాజు రథం దిగి దగ్గరకు వచ్చి, మహాత్మా, మీ దర్శనం కోరుతున్నాను, మీ పాద స్పర్శ కోరుతున్నాను అని అంటాడు. పాదములు ఇస్తాడు, పాదములు చేతితో ముట్టి నమస్కారం చేస్తాడు. మీకు తొందర కలిగించను అని అనుకుంటే ఒక చిన్న విన్నపం నాది అని అంటాడు. ఏమది అని అంటాడు. మహాత్మా, నా సైనికులు, నా మంత్రి, నా సైనిక సైన్యాధిపతి తప్పిపోయినారు, మీకేమైనా తెలుసునా, ఏమైనా వచ్చి చెప్పినారా ఎవరైనా అని అంటే, మొదట నీ సైనికులు పోయిరి, దాని తర్వాత నీ సైన్యాధిపతి పోయినాడు, ఇప్పుడే కొంతసేపు ముందు నీ మంత్రి పోయినాడు చూడి. చాలా సంతోషంగా పోతాడు, అందరినీ కలుసుకుంటారు, మళ్ళీ అందరూ అదే మార్గం గుండా వాపసు వస్తున్నారు. రాజుకు అనుమానం వస్తుంది, ఈ సాధువుకు కన్నులు కనబడవు కదా, ఎట్లా తెలుసుకున్నాడు ఇది? యోగశక్తితో ఏమైనా తెలుసుకున్నాడా, తపశ్శక్తితో తెలుసుకున్నాడా అని చెప్పి మరలా దగ్గరకు వచ్చి నమస్కారం చేసి, స్వామి, ఒక విన్నపం. ఏమది అని అంటాడు. తప్పుగా భావించవద్దండి, మీకు బాహ్య దృష్టి కోల్పోయినట్లు కనబడుతుంది, అయినా మీరు సైనికులు పోయినారని, సైన్యాధిపతి పోయినాడని, మంత్రి పోయినాడని చెప్పినారు కదా, మీ దివ్య దృష్టితో చూసి తెలుసుకున్నారా, తపోబలంతో చూసి తెలుసుకున్నారా అని అంటే, రాజా, ఇందుకు తపోశక్తి అవసరం లేదు. మరి ఎలా తెలుసుకున్నారు? వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి వాళ్ళ లక్షణాలు నేను కనుగొన్నాను అంటే అని అడతాడు. సైనికులు దుర్భాషలు మాట్లాడుతూ పోయినారు, సంస్కారం లేదు వాళ్ళకు, పెద్ద చిన్న అనే గౌరవం లేదు, కాబట్టి నేను పసిగట్టినాను, తక్కువ దర్జాలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు సైనికులై ఉంటారు అని. తర్వాత నీ సైన్యాధిపతి దూరం నుంచే, అంటే ఆ గుర్రం మీద కూర్చునే మాట్లాడినట్లు అనిపిస్తుంది, ఆ దర్పం రజోగుణం రాజసికం ఉట్టిపడినట్లు మాట్లాడినాడు, వీడేమో పెద్దవాడు అయి ఉంటాడు, సైన్యాధిపతి అయి ఉంటాడు అని నేను భావించినాను. తర్వాత మంత్రి ఎంతో వినయం ఉంది, చాలా బుద్ధిమంతులే మంత్రి పదవికి అర్హులు, ఆ వినయంతోనే వచ్చి పలకరించినాడు, ఈయన బుద్ధిమంతుడు మంత్రి అయి ఉంటాడు అని అనుకున్నాను. తర్వాత నీవు రాజువు, సకల సద్గుణాలు నీలో ఉన్నాయి, వినయ విధేయతలు ఉన్నాయి, ఈ మీరు మాట్లాడే తీరును బట్టి మీరు ఎవరు అని చెప్పి నిర్ణయించినాను, నా నిర్ణయంలో ఏమైనా లోటు ఉందా, తప్పు ఉందా అంటే సరిగ్గా కరెక్ట్గా ఉంది స్వామి అని చెప్పి నమస్కారం చేస్తాడు. ఇక్కడ తెలిసేది ఏమి అంటే, మాటలాడేది బాగా నేర్చుకోవాలి. మాట తక్కువ మాట్లాడాలి. దేవుడు కనబడాలంటే కనుక మాటల వల్ల కనబడడు. మౌన వ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం అంటుంది శాస్త్రం. మౌనములోనే దేవుడు దొరుకుతాడు, మాటల్లో దొరకడు. ఎంతెంత మౌనమును ఎక్కువ చేసుకుంటూ పోతే పరమాత్ముడు అంతంత దగ్గర అవుతాడు అని అనుభవం ఉంటుంది, శాస్త్రములు అంటుంది. ఈ రీతిగా ఆధ్యాత్మిక మార్గములో అన్ని సద్గుణములతో ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఈ రోజుల్లో ఆధ్యాత్మికం ఒక వ్యాపారంగా మారిపోతూ ఉంది. అలనాడు చూసినాము బ్రహ్మం గారిని, సిద్ధయ్య గారిని, అలనాడు చూశాము రామకృష్ణ పరమహంసని, వివేకానందని, ఎక్కడో చదివినాము రామానందులను, కబీర్ దాసులను, ఎక్కడో చదివినాము శిశునాళ షేక్ షరీఫ్ షాబ్ గారిని, గురు గోవింద్ గారి, ఎక్కడో విన్నాము చిప్పిగిరి స్వాముల వారిని, రాయదుర్గం స్వాముల వారిని. వాళ్ళు ఎంత కష్టపడినారు. గురుత్వం మాటలతో వస్తుందే, ఎన్ని ఇబ్బందులు పడాలి. షిరిడి సాయిబాబా గారు ఇంటింటికి భిక్ష ఎత్తుకొని తిరిగేవాళ్ళు. లేకనా సంపాదించే యోగ్యత లేకనా, అంత స్తోమత అంత శక్తి లేదా వాళ్లకు? ప్రపంచంలో మార్గదర్శకులుగా ఉంటారు మహాత్ములు. వాళ్ళ హృదయం ఉందే అదే దేవాలయం. ఫూల్స్ లార్డ్ అండ్ మ్యాగ్నిఫై ది మాస్క్స్, ఫూల్స్ లార్డ్ అండ్ మ్యాగ్నిఫై ది మాస్క్. ఈ మూర్ఖులు ఆ దేవస్థానాన్ని, ఆ మసీదులో, ఆ చర్చిల్లో దేవుణ్ణి వెతుకుతారు. నిజంగా దేవుడు ఎక్కడున్నాడు? జలాలుద్దీన్ రూమి అంటాడు, ద ట్రూ మాస్క్ ఈజ్ ఇన్ ది హార్ట్ ఆఫ్ సెయింట్స్, ఈజ్ ది ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఆఫ్ ఆల్, ఫర్ గాడ్ డ్వెల్స్ దేర్. సో లాంగ్ యాజ్ ది హార్ట్ ఆఫ్ ది సెయింట్ ఈజ్ నాట్ అఫ్లిక్టెడ్, గాడ్ నెవర్ డిస్ట్రాయ్స్ ది నేషన్. ఆ మహాత్ముల హృదయం ఎంతవరకు ఎవరూ నొప్పించుకోకుండా ఉంటే ఆ దేశానికి ఏమీ వినాశం కాదు, ఏమీ తొందర కాదు. జలాలుద్దీన్ రూమి అంటాడు. గురువు యొక్క స్థానము ఆ రీతిగా ఉంటుంది. ఆ మహానుభావులు, ఉత్తమోత్తములు తమ జీవితాన్నంతా త్యాగం చేసినారు. గురవో బహు వశ్యంతే శిష్య విత్తాపహారక, త్వమేకం దుర్లభం అన్నే శిష్య వృత్తాపహారక. గురువో బహు వశ్యంతి, చాలా మంది ఉన్నారు గురువులు. ఎటువంటి వాళ్ళు? శిష్య విత్తాపహారక, శిష్యుల వద్ద నున్న ధనాన్ని ఏదో ఒక మోడీతో, ఏదో ఒక మాటలతో, ఏదో ఒక గారడితో, ఏదో ఒక చమత్కారతో, మాటల నైపుణ్యంతో డబ్బులు వసూలు చేసేదానికి ప్రయత్నం చేస్తారు. గురుత్వం కాదు ఇది. గురువో బహు వశ్యంతి శిష్య విత్తాపహారక. కర్ణాటకలో స్వాములంతా కాలేజీలు నిర్మాణం చేస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి కాలేజీలు కావాలి అంటే మంచి మంచి కాలేజీలు కావాలి, మెడికల్ కాలేజీలు కావాలి, ఇంజనీరింగ్ కాలేజీలు కావాలి, ఫార్మసీ కాలేజీలు కావాలి. ఎందుకు? ఆంధ్ర నుంచి కూడా కర్ణాటక చాలామంది వస్తున్నారు పెద్దలు సీట్ల కోసం. ఎందుకు? విద్య వ్యాపారమయమైపోయింది ఇప్పుడు. విద్యకు బుద్ధి ప్రదర్శన అవసరం లేదు, డబ్బు కావాలి. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అని ఒకప్పుడు అనేవాళ్ళు, మనీ మేక్స్ ఆల్ థింగ్స్ అంటారు ఇప్పుడు. గురవో బహు వశ్యంతి శిష్య విత్తాపహారక, త్వమేకం దుర్లభం అన్నే శిష్య వృత్తాపహారక. హృదయములో ఉన్నటువంటి తాపాన్ని పోగొట్టి జ్ఞాన జ్యోతిని వెలిగించేవాడు గురువు కావాలి. అటువంటి గురువు చాలా కష్టపడాలి, చాలా కష్టపడాలి. నియమములతో, నిష్ట నియమములతో జీవితాన్ని సాగించవలసి ఉంటుంది, లేకుంటే గురుత్వం పనికిరాదు. మా స్వామి అనేవాడు, కడతీర్చే గురుడెప్పుడు కాసులు అడగడురా, ఆశాలుడిగినా గురుడు అతడే దైవమురా. నీకు జన్మ సాఫల్యము చేయించే గురువు కాసులు అడగడు, సమాజంలో భిక్షగాని కాదు తిరగలేడు. కడతీర్చే గురుడెప్పుడు కాసులు అడగడురా, ఆశాలుడిగినా గురుడు అతడే దైవమురా. ఇదే మాటను గురునానక్ ఒత్తి చెప్తాడు. డబ్బులు 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 గురుదక్షిణ రూపంలో ఆ రూపంలో ఈ రూపం డబ్బులు అడిగే గురువులను ఆశ్రయించి వద్దు అంటాడు. టచ్ నాట్ ది ఫీట్ ఆఫ్ దోస్ హూ కాల్ దెమ్సెల్స్ గురూస్ అండ్ పీర్స్ అండ్ గో బెగ్గింగ్ దే హూ ఈట్ ది ఫ్రూట్ ఆఫ్ దర్ ఓన్ లేబర్ అండ్ షేర్ ఇట్ విత్ అదర్స్ ఆర్ ద పీపుల్ హూ హ్యావ్ ఫౌండ్ ది రైట్ వే. చాలా త్యాగం కావాలి. త్యాగేనైకే అమృతత్వ మానసు. త్యాగం చేయలేకుంటే ఆ అమృతత్వం దొరకదు. అయితే కల్తీ అయిపోయింది, ప్రతి దాంట్లో కల్తీ చూస్తున్నాం. సమాజంలో బియ్యంలో కల్తీ, బేళ్లలో కల్తీ, నూనెలో కల్తీ, ఉప్పులో కల్తీ, ప్రతి దాంట్లో కల్తీ ఉంది. గురువుల్లో కూడా కల్తీ స్టార్ట్ అయిపోయింది. పెట్టుబడి లేని వ్యాపారం ఈ సమాజంలో ఈ కాలంలో ఏది అంటే గురువు అనే పదమే. ప్రతి వ్యాపారానికి పెట్టుబడి కావాలి, అయితే గురువు అనే దానికి పెట్టుబడే అవసరం లేదు అని అంటారు. ఒక బంగారు పని చేసే ఆయన బంగారు పని చేస్తూ ఉన్నాడు, అకస్మాత్తుగా ఆ ముక్క వచ్చి ముక్కుకు కొట్టింది. పని చేస్తూ ఉన్నాడు బంగారు పని, ముక్కు కొట్టింది, రక్తం కారింది. పల్లెటూరులో ఉన్నాడు, ఇట్లా అనంతపురం అట్లా డిస్ట్రిక్ట్కి వచ్చి దానికి ట్రీట్మెంట్ తీసుకున్నాడు డాక్టర్ దగ్గర. ఒక 4-5 రోజులు ఉండి మళ్ళా వెనుదిరిగి పోతాడు ఊరికి. డాక్టర్లతో బాక్కాలే, చాలా నొప్పి ఉంది. ఆ నొప్పి భరించలేకుండా ముఖానికి బట్ట అడ్డం కట్టుకుంటాడు, పని చేయలేడు, నొప్పి ఎక్కువ ఉంది. ఇంటి ముందు అరుగు మీద ఊరికే కూర్చున్నాడు. అని నొప్పి చాలా ఉంది పాపం. అప్పుడే ఆ పల్లెటూరికి పాపం పుట్టినట్టుకు వచ్చింది ఒక ఆమె చాలా రోజులకి. ఉదయం అట్లా అట్లా పోతూ చూసింది, ఈయన అవతారం చూసింది, ముక్కుకు బట్ట కట్టుకున్నాడు, మూలుగుతున్నాడు. అయ్యో ఎవరో స్వామి ఉన్నట్లుంది, బా పెద్ద ప్రణవనాదం ఉన్నట్లుంది పాప, ఓంకారనాదం జపం చేసుకుంటున్నాడు అంటున్నాడు. అంటే పాప చాలా సంతోషమైపోయింది. తక్షణం ఇంటికి పోయి స్నానము చేసి, తలంటు స్నానము చేసి, టెంకాయ తీసుకొని, పండ్లు తీసుకొని, పువ్వులు తీసుకొని, ఒక 10 రూపాయలు దక్షిణ తీసుకొని వచ్చి పెట్టి నమస్కారం చేసి, ప్రభు స్వామి మా ఇంట్లో ఒక ఆమె కాన్పు కాలేకుండా ఏడుస్తూ ఉంది, నువ్వు దయ చూడాలి అని చెప్పి పెట్టి వెళ్ళిపోయింది. కాకతాళీయం, ఈమె లోపల అడుగు పెట్టేదానికి కానిపోయేదానికి ఆనందం అయిపోయింది. మహిమ జరిగిపోయా. ఈయన కండ్లు తెరలేదు, ఇంకా కండ్లు మూసుకొని బాధ ఎక్కువ ఉంది, ఇంకా మూలుగుతూనే ఉన్నాడు. ఆమె పక్కింట్లో చెప్పే, ఎదురుగింట్లో చెప్పే, ఎల్లమ్మ మల్లమ్మ అందరినీ పిలిచే, ఏమంటే అయ్యో పెద్ద మహాత్ముడు, ఇప్పుడే మహిమ జరిగింది ఒకటి, ఏమిటి ఇట్లా జరిగింది. అయ్యే మా ఆయన ఆయన ఒక 1 వారం రోజులు అనంతపురం పోయిండా, ఎవడో ఏమో సిద్ధి చేసేసాడు, చూమంత్రని ఏమో ఇచ్చేసినాడు, శక్తి వచ్చేసింది ఆయన. ఇంకా అమ్మ లెక్కలు అంతా వచ్చినాయి. వాళ్ళంతా వల్ల అరటికాయలు టెంకాయలు తీసుకువచ్చి ఒక్కొక్కరు 5 రూపాయలు 10 రూపాయలు పెట్టినాడు. కొంతసేపు అయిన తర్వాత బాధ కొంచెం తగ్గింది, కండ్లు తిరిగి చూస్తాడు, చుట్టూ అమ్మ లెక్కలు కూర్చున్నాడు. ఎదురుకు చూస్తున్నాడు, మొదట నోట్ల వైపు చూస్తున్నాడు, ఎన్ని నోట్లు వచ్చి పడినాయి. మాట్లాడలేదు, ఇట్లా అన్నాడు, ఇట్లా స్వామి ఇట్లా మహిమ జరిగింది మీ ఆశీర్వాదంతో, మాకు కాపాడండి, మాకు ఆశీర్వాదం చేయండి. సరే అని ఇట్లానే, ఇట్లా మీ కర్మ మీదే నా కర్మ నాది పో. ఏమో స్వామి ఆశీర్వాదం చేసేది వంగొంగి మొక్కిపోయారు వీళ్ళు. తర్వాత ఆలోచన చేస్తాడు, ఎంత సులభంగా ఉంది వ్యాపారం ఇది, ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడితే 10 రూపాయలు సంపాదించే కాదు, ఏమి కష్టం లేదు, ఏం లేదు, మాటలు కూడా లేదు, 50-60 రూపాయలు వచ్చి పడినాయి, పండ్లు వచ్చి పడినాయి, టెంకాయలు, దీనికంటే వ్యాపారం ఇంకేముంది. ఇంకా ఆలోచన చేస్తాడు. తర్వాత అన్నీ తీసుకొని ఇంట్లోకి పోయా, ఇంకా భార్య పిల్లల్ని అంతా చూసి, ఏమిది అంటే అక్కడ కూడా మహాత్ముడైపోయిన వాళ్ళకు ఆశ్చర్యమే, అనంతపురం పోయిండా ఏం జరిగిందో ఏమడు. ఇంకా స్వాముల వారిది అంతే పని, పాపం పొద్దునే బాగా స్నానం చేయడము, బాగా బేయడం, తినడము, రావడము, కూర్చోవడము. ఇన్నో రోజులు కండ్లు మూసుకుంటుండే, ఇప్పుడు కండ్లు తెరిచి చూస్తున్నాడు ఎవరు ఎన్ని నోట్లు వేస్తారో అని. ఎవరు ఎక్కువ డబ్బులు వేస్తే వాళ్ళతో చూస్తూ ఉంటాడు పాపం, వాళ్ళతో ఆశీర్వాదం. ఇంకా వేసింది వేసింది, ఇట్లా పక్క పల్లెలు, ఆ పల్లెలు, ఈ పల్లెలు, చుట్టుపక్కల బండ్లు కట్టుకుని వచ్చే స్టార్ట్ చేసిరి. మాటలు లేవు, ఏం లేవు, చూసేదంతే. ఆదాయం చూస్తే పెరిగిపోతా ఉంది, పెరిగిపోతా ఉంది. 5-6 నెలలు సంపాదన జోరుగా ఉంది స్వామికి. శిష్యులు భక్తులు అయిపోయి ఒకరోజు ఆలోచన చేసి ఈయన కూర్చొని, ఇట్లే సాగితే ఎన్ని రోజులు సాగుతుంది ఇది? ఏ రోజో ఒకరోజు ఇది బయటపడుతుంది? ఇది ఎంత జోరుగా మొక్కినారో అంత జోరుగా తొక్కుతారు వీళ్ళు. దీనికి ఏమోటి పరిష్కారం చేసుకోవాలని చెప్పి ఆ గంట గింట అంతా ఇంట్లో భద్రం చేసేసాను. నేను ఇంకా వెళ్ళిపోతాను అని చెప్పి తనకి ఎంత డబ్బు కావాలో తీసుకొని వెళ్ళిపోయాను. ఎక్కడ ఎవరు చూడుకోకుండా ఉండే ఒక పల్లికి పోయి కూర్చొనే, ఏం చేయాలి నేను ఇంకా అని చెప్పి అక్కడ ఎవరో ఒక ఆయన వచ్చారు. అక్కడ కూడా బట్ట కట్టుకున్నాడు పాపం, నొప్పి పోలేదు ఇంకా. అయ్యో స్వామి, ఆ ఊరు స్వామి కదా నువ్వు అనరే. అయ్యో స్వామి, సాష్టాంగ నమస్కారం పడా. స్వామి ఎంత పుణ్యం నాది, ఏం కొత్త, ఎన్ని జన్మల పుణ్యమో, నీ దర్శనం అయిపోయింది అని. నేను ఇక్కడ వ్యాపారం స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనుకుని, మా ఊరు చాలా దూరం అయిపోయా, ఇక్కడ ఒక 2-3 నెలలు వ్యాపారం చేసుకుని మళ్ళీ మారుస్తాం వేరే ఊరికి అని చెప్పి ఊరికే కూర్చొని ఆయన ఇంటికి పిలిచిపోయా. ఇంకా స్టార్ట్ అయిపోయాయి, ఇంకా జనం రావడము పోవడము, డైలీ ఇంకా డబ్బులు సంపాదించడం. ఇంకా శిష్యవర్గం ఎక్కువైపోయాడు. ఒక శిష్యుడు చాలా నమ్మకంగా ఒక 2 సంవత్సరాలు గురువుని అంటిపెట్టుకుని సేవ చేస్తున్నాడు. ఒకరోజు శిష్యుడు వచ్చి అడుగుతాడు, స్వామి మీరు ఎట్లా యోగులవుతారు, ఆ మంత్ర రహస్యమేమి, నాకు కొంచెం, నేను 2 సంవత్సరాలు మీకు సేవ చేసినాను, నాకు అనుగ్రహించండి మీరు, నేను కూడా కష్టపడి మీ అంత వాడిని కావాలి, నేను నాకు చాలా ఆశగా ఉంది, రాత్రి పగలు సేవ చేస్తున్నాను అని. ఈయనకి ఏం చెప్పలేము, కొంచెం ఓపిక పట్టు ఏమంటే ఓపిక పట్టు అని రాసే. మళ్ళా ఒక 6 నెలలు పోస్ట్ పోన్ చేసే, మళ్ళా అడిగే స్వామి కావాలి, మళ్ళా 6 నెలలు పోస్ట్ పోన్ చేసి ఇంకా ఆయనకు రికమెండ్ చేసిన అందరూ, స్వామి చాలా నిష్ఠగా చేస్తున్నాడు, ఈయనకి ఎట్లయినా కానీ మీరు ఆశీర్వాదం చేసి తీరాలా అని. తనా సరే అని చెప్పి పేపర్లో రాసి, అమావాస్య రోజు రాత్రి 12 గంటలకు నీకు ఉపదేశం ఇస్తాను అని. చూచా బా ధన్యుడైపోతే ఇంకా నేను అని అనుకున్నాను. దాంట్లో మళ్ళీ రాశాను, ఇది బ్రహ్మరహస్యం, ఇది గురుని గుట్టు, నీవు వేరే వాళ్ళకి ఎవరికూ చెప్పనని మాట ఇవ్వాలి నాకు అని. అయ్యో స్వామి, పెద్దలు అంటారు కదా గురుని గుట్టు తెలిసి బట్ట బయలుపెట్టి తెలియదురా, నేనైతే చెప్తాను, నేను సాష్టాంగ నమస్కారం నా హృదయంలోనే పెట్టుకుంటాను స్వామి. సరే అమావాస్య రోజు వచ్చింది, కాస్త ఉండ రాత్రి 12 గంటలు ఎప్పుడవుతుంది అని. రాత్రి 8 గంటల నుంచి భోజనం లేదు, ఏం లేదు, స్నానం చేసినాడు, బాగా రెడీగా ఉన్నాడు. 11 గంటలు అయింది, ఇంకా పూజకు కావలసినటువంటి సామాన్లన్నీ సిద్ధపరిచినాడు. 12 గంటలకు ఇంకా గురువు ఎదురు చూస్తున్నాడు, టైం వస్తూ ఉంది. సరే శిష్యులందరినీ పంపించేసే వెళ్ళిపోండి అని సామాన్లన్నీ చూసే. ఒక పేపర్ తేను, ఒక సామాను మర్చిపోయినావు దాన్ని తీసుకురాపోవాలి. ఏం స్వామి అది అంటే, ఒక చిన్న కత్తి కావాలంట. కత్తికి ఉపదేశానికి ఏం సంబంధము? వీనికి అనుమానం వచ్చి కత్తికి ఉపదేశానికి ఏం సంబంధము? ఏమో ఒక్కొక్క స్వామి ఒక్కొక్క రీతి, ఏముందో ఏమో, మా పెద్దల కథ మాకెందుకు అని చెప్పి పోయి ఒక పెద్దది కొత్తది కత్తి తీసుకొచ్చి, కొత్తది బాగా 100 ఉండే కత్తి తెచ్చినాడు పాప. దాన్ని చూసినాడు, బాగుందని. టైం దగ్గరకు వస్తూ ఉంది, 11:50 అయిపోయింది. స్వామి లేచి వాక్లేశారు, నిష్ఠగా కూర్చున్నాడు. స్వామి తటక్కని లేచొచ్చి వాళ్ళు ముక్కు పట్టుకుని కోసేసారు. స్వామి 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 అంటాడు. ఆ బట్ట తీసి దొంగ విధవా, ఇదే నా మంత్రము, ఏం లేదు మాట్లాడొద్దు అంతే కథ అంటే మాట్లాడరాదు నువ్వు, రేపు పొద్దున నా జతలో బట్ట కట్టుకు చూర్చు అంతే. నేను పెద్ద స్వామిని వచ్చిన స్వామి గురుత్వం ఈ రీతిగా పలచగైపోతాను. మానవుల యొక్క అజ్ఞానాన్ని పెట్టుబడిగా పెట్టుకొని ధనాన్ని సంపాదించాలి అనే ఒక చెడు ఉద్దేశంతో ఈ మార్గంలో ప్రయాణం చేస్తే అందరు స్వాములకు ఒకే గూటికి కట్టేస్తారు. స్వాములు అంటే అంతా అంతేలే అనట. అందువల్ల అలనాడు చూడండి, వివేకానందుడు ఎంత కష్టపడినాడు. అమెరికా దేశంలో తినేకి తిండి లేక గురుదేవుని నామస్మరణతోనే కాలం గడిపినాడు. రామకృష్ణుని యొక్క సంపూర్ణ ఆశీర్వాదంతో జగత్తులోనే పేరుగాంచినాడు. బ్రహ్మం గారినే నమ్ముకున్న సిద్ధయ్య ఎంత త్యాగం చేసినారు, తమ జీవితాన్నే త్యాగం చేసినారు. కాబట్టి చరితార్థులైనారు వాళ్ళు. డబ్బుకు దాసోహం అనలేదు వాళ్ళు. ఆదర్శాలు నింపుకున్నారు జీవితంలో, ఆదర్శాల కొరకు బ్రతికినారు, ఆదర్శాల కొరకు ప్రాణం కూడా త్యాగం చేసినారు. అందువల్ల వాళ్ళ దేహము లేకపోయినప్పటికీ వాళ్ళ మంచితనం మాత్రం దానికి చావులేదు. ఆల్ ఈజ్ పెరిషబుల్ ఇన్ ద వరల్డ్, పవర్ అండ్ పెల్ఫ్ విల్ డిసప్పియర్, బట్ ద వర్చ్యూ ఆఫ్ ఎ గ్రేట్ మ్యాన్ విల్ లివ్ ఫార్ ఎవర్. అంత నాశనమైపోతుంది, మీ అధికారాలు అంతస్తులు అన్నీ పోతాయి. అధికారం ఉన్నప్పుడు ఆ దర్జా, ఆ దర్పము, అహంకారము, అదరము కదలి కదలక మధురములైనట్టి మాటలుడిగి మౌన వ్రతుడవు అధికారి రోగ పీడితుడు బదిరాంధక శవము చూడ పాపము సుమ్మే. అధికారం ఉండేంత వరకు ఆ దర్పము అహంకారము మెడ వంగదది. అక్బర్ చక్రవర్తి ఏనుగు మీద పోయే సందర్భంలో ఏ పెద్ద మనిషి కనిన్నా కిందకు దిగి నమస్కారం చేసి సాధు సత్పురుషులకు ముందుకు వెళ్ళిపోతున్నట్ట. ఆ వజీరులకు, మంత్రులకు, సేనాధిపతులకు చాలా అసహ్యంగా కనబడేదంట. అక్బర్ చక్రవర్తి ఆయన ఈ రీతిగా పనికిరాని ఈ కావి బట్టలు వేసుకుని సన్యాసుల దగ్గర అంతా తల వంచేది ఏం బాగుంటుంది. ఆ ఫకీర్లు కనబడితే దిగుతాడు, ఆ సాధువులు కనబడితే దిగుతాడు, పోయి రోడ్లలో నమస్కారం చేస్తాడు అని చెప్పి అందరూ విమర్శ చేస్తూ ఉంటే మంత్రులు ఒకసారి దగ్గరకు పోయి జహాపనా ఒక చిన్న విన్నపమ్మని అంటారు. ఏమది, మీరు ఏమనుకోకుంటే చెప్తాము, మీరు ఏం చెప్పండి అంటారు. మీరు ఈ రీతిగా మీరు బజార్లో రోడ్లో సాధువులకు ఫకీర్లను చూసి నమస్కారం చేసేది ఏం బాగా కనబడదు, మీరెంత, మీ స్టేటస్ ఏమి, మీరు చక్రవర్తి, మీరు ఇది ఏం మాకు బాగా కనబడదు అని అంటారు. అట్లనా, సరే అంటారు. అట్లా కానివ్వండి, ఉదయమే సభ ఏర్పాటు చేసి ఈరోజు ప్రతి జంతువు యొక్క తల నాకు కావాలా తీసుకురండి అని అంటారు. ప్రతి జంతువు యొక్క తల, సరే తీసుకువస్తామని చెప్పి పోతూ ఉంటారు. అట్లే ఒక మనిషి తల కూడా తీసుకురండి అంటారు. ఇంకా సైనికులు పోయి అంతా తలకాయలు తీసుకువస్తారు, పెడతారు. రాజు చక్రవర్తి దీన్ని అంతా అమ్ముకురండి ఇవన్నీ అని అంటారు. అన్నీ అమ్ముతారు కానీ మనిషి తల ఎవరు కొనరు. అది తీసుకు వాపసు వస్తారు. ఏమిది అమ్మలేదే అని అంటారు. రాజా అన్ని ఏనుగు తల కొనరి, వంట తల కొనరి, గొర్రె తల కొంటారు, అయితే ఈ మనిషి తల ఎవడు కొనడు, అసహించుకుంటున్నారు. అప్పుడు అంటాడు, పోనీ ఈ తలకాయ ఒక సైన్యాధిపతిది అయితే కొంటారా అంటారు. కొనరు. ఒక మంత్రిదైతే కొంటారా? కొనరు. పోనీ నా తల ఎవడైనా కొంటాడా? కొనరు. ఏము విలువ ఉందయ్యా ఈ దేహానికి అని అంటాడు. దేహం 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 అంటారు. ఈ పదవులు, ఈ ధనం, ఇవి శాశ్వతమా? ఇది ఇటువంటి తల సత్పురుషుల వద్ద, మహాత్ముల వద్ద, సాధు పుంగవుల వద్ద తల వంచితే తప్పేముంది? వాళ్ళ ఆశీర్వాదం, వాళ్ళ దయా దాక్షిణ్యాల మీదే ఈ సమాజం నిలబడింది, ఈ ప్రకృతి నడుస్తూ ఉంది. అటువంటి మహాత్ముల యొక్క భావతరంగాలు, సంకల్ప శక్తి వల్ల ఈ సమాజం ఇంత మాత్రం నడుస్తూ ఉంది. అటువంటి మహాత్ముల దగ్గర తల వంచకూడదా అని అంటాడు. అందరూ తల వంచుకుంటారు. మామిడి పండ్లు చూడండి, పండ్లతో కూడి ఉంటుంది, వంగి ఉంటుంది. అది తాటి చెట్టు ఏపిగా పెరిగి ఉంటుంది. వినయము విధేయత ఉన్నటువంటి వాడు వంగే ఉంటాడు. వినయ విధేయతలు చాలా అవసరం. ఇంకా ఈ మార్గంలో ప్రయాణం చేసేటప్పుడు ఎదురయ్యే చిక్కులు ఏమున్నాయి అది కొంచెం చెప్పి నేను ముగించేస్తాను. అరిషడ్వర్గములు చాలా భయంకరమైనటువంటి శత్రువులు ఈ మార్గంలో పయనించే వాళ్ళకు. ఈ అరిషడ్వర్గములలో మొట్టమొదటిది చాలా డేంజర్ అది, దాన్ని కామము అని అంటారు. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరం, ఈ ఆరు శత్రువులు ఇవి. ఈ ఆరింటిని సంపూర్ణంగా జయించిండాలి ఆధ్యాత్మిక క్షేత్రంలో పయనించేవాడు. అందుకే మాతృవత్ పరదారాంశ్చ పరద్రవ్యాన్ని లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతాన్ని యహ పశ్యతి సపశ్యతి అనేది శాస్త్రం. మాతృవత్ పరదారాంశ్చ, పరస్త్రీని తల్లిగా భావించే పెద్ద మనస్సు కావాలి. పరద్రవ్యాన్ని లోష్టవత్, పరుల ద్రవ్యాన్ని మట్టి పెళ్లవలే నిర్లక్ష్యం చేసే మనస్తత్వం ఉండాలి. ఈ రెండు ఉత్తమోత్తమైనటువంటి గుణాలు కావాలి అని అంటారు. మాతృవత్ పరదారాంశ్చ పరద్రవ్యాన్ని లోష్టవత్ ఆత్మవత్ సర్వభూతాన్ని, సమస్త మానవులలో, సమస్త జీవరాశులలో నా ఆత్మే ఉంది, ఆ వెలుగే కనబడుతుంది అనే అద్వైత భావం నింపుకుని ఉండాలి. అటువంటి వాడే మహాత్ముడు అని శాస్త్రం ఉంటుంది. కాబట్టి ఆధ్యాత్మిక క్షేత్రంలో చాలా డేంజర్ ఏది అంటే కామం. ఈ కామాన్ని గురించి మీకు తెలుపుతాను. ఈరోజు మీరు వినే తీరాలి, నేను చెప్పే తీరాలి. సామాన్యంగా మానవునికి ఆకర్షించేది స్త్రీకు పురుషుడు, పురుషునికి స్త్రీ. ప్రకృతి ఆ రీతిగా పెట్టేసింది. అన్లైక్ పోల్స్ అట్రాక్ట్, లైక్ పోల్స్ రిపెల్, ఫిజిక్స్ లో వస్తుంది అది. పరస్పర విరుద్ధంగా ఉన్నటువంటివి ఆకర్షిస్తాయంట, ఒకే రీతిగా ఉన్నటువంటివి ఆకర్షించవంట. అన్లైక్ పోల్స్ అట్రాక్ట్. కాబట్టి స్త్రీ పురుషుడు, స్త్రీని పురుషుడు, పురుషుడు స్త్రీని ఆకర్షిస్తారు. మహానుభావుడు లక్ష్మణుడు తన వదిన ముఖం చూడలేదంట. ఆ వస్తువులు దొరికింటే, హనుమంతుడు తెచ్చిస్తే శ్రీరామచంద్రుడు, లక్ష్మణ చూడు ఈ సొమ్ములు నీ వదినవే అని అంటే, స్వామి ఇవేమి నాకు తెలియదు, ఈ కాళ్లకు వేసే మెట్టలు వేస్తారు కదా అది మాత్రం నాకు తెలుసు, మిగతా నాకు తెలియదు, ఎందుకు నేను వదిన ముఖమే చూడలేదు సరి. ఎప్పుడు కాని వదినతో మాట్లాడే సందర్భంలో తల వంచుకునే మాట్లాడినా నేను. సామాన్యుడా లక్ష్మణుడు? కామం యొక్క శక్తి ఎలా ఉంటుంది కొంచెం ఆలోచన చేయాలి. అందువల్ల మొట్టమొదటిగా సూచన ఏమిస్తారు అంటే, స్త్రీలతో పురుషుడు మాట్లాడేటప్పుడు తన సొంత భార్య మినహాయించి మిగతా స్త్రీలతో మాట్లాడేటప్పుడు కన్నులలో కన్నులు పెట్టి చూడకూడదు, కాళ్ళకి కాళ్ళ దగ్గర కంటి దృష్టి ఉండాలి. ప్రతి పురుషునికి, ప్రతి స్త్రీకి చాలా ముఖ్యమైనటువంటిది. సమాజం ఇప్పుడు పాడైపోతుంది, ఈ టీవీలతో, ఈ సినిమాలతో పాడైపోతుంది అంటే, అసహ్యకరమైనటువంటి రీతిలో తయారు చేస్తున్నారు సినిమాలు. ఆ దృష్టి దోషం పట్టుకొనింది చాలా మంది. ఇంకా రాను ఎటువంటి విచిత్రమైనటువంటి దినములు వస్తావో తెలియదు. 12 సంవత్సరముల చిన్న పిల్ల, 12 సంవత్సరముల చిన్న పిల్ల, 14 సంవత్సరముల చిన్న పిల్లవాడు ఈ కాలంలో లవ్ లెటర్స్ రాసుకుంటున్నారు. ఎందుకంటే నేను ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నాను కాబట్టి, చేసినాను కాబట్టి డైలీ చూస్తా ఉంటాను. కాలేజ్కే వచ్చేవి, కళ్ళలో నీళ్ళు వచ్చింది నాకు. చిన్న చిన్న పిల్లలు ఎక్కడి నుంచి వచ్చే ఆ చిన్న లేత హృదయాల్లో ఇటువంటి భావాలు. కామం చాలా భయంకరమైంది, దాన్ని అంత నిర్లక్ష్యం చేయకూడదు. ఆ చిన్న లేత హృదయాల్లో ఇటువంటి చెడ్డ భావాలు ఎలా వచ్చినాయి ఒక్క క్షణం ఆలోచన చేయండి. దీనికి ఎవరు కారణము? సమాజమా? కాదు కాదు కాదు. ఎవరు? ఆ పిల్లలను కన్న తల్లిదండ్రులే. 100కి 100 రూపాయలు సత్యం ఇది. అసహ్యకరమైనటువంటి దృశ్యములు మీ ఇంట్లో, టీవీలో మీ పిల్లలకు మీరు చూపిస్తున్నారు. కామం చాలా భయంకరమైంది, చాలా శక్తివంతమైంది. చిన్న పిల్లల్లో కూడా కామభావాలు రేకెత్తిస్తుంది అది. అందువల్ల మీ ఇండ్లలో టీవీలు కానీ మొదట మీరు చూసి దీంట్లో నీతి ఉంది, మంచి ఉంది, చెడు దృశ్యాలు లేదు అని అనిపిస్తే మీ పిల్లలకు చూపించండి. ఈ కాలంలో అటువంటి సినిమాలే లేవు స్వామి అని మీరే అంటారు. కాబట్టి మీ పిల్లలు చూసే తీరాలి, వాళ్ళు చెడిపోయే తీరాలి. మీ బిడ్డ లేచిపోతుంది, మీ కొడుకు ఎవరో పిల్లని వేసుకొని పోతాడు, ఇది తప్పదు. ఇది సమాజంలో ఎందుకు ఇంటిలో ఆ కామానికి సంబంధమైనటువంటి దృశ్యాలు మీరు బాహాటంగా తల్లి బిడ్డ అన్నం తింటూ టీవీ చూస్తుంటారు. ఎంత బాగుంది కదా పాట, డాన్స్ ఎంత బాగుంది కదా, ఆయన ఎంత బాగా ఎగరలాడింది కదా, వీడు ఎంత బాగున్నాడు కదా, ఇదే మాట్లాడేదే. ఆ చిన్న పిల్లల భావాలు మీరు పసిగట్టినారా? గుమ్మం మీద నిలబడి వచ్చిపోయే పురుషుణ్ణి చూస్తూ ఉంటుంది, కామ భావాలు లోపలున్నాయి కాబట్టి. మీ పిల్లవాడు కూడా వీధిలో తిరిగి ఆడపిల్లను చూస్తూ ఉంటాడు, భావాలు లోపల విజృంభిస్తాయి కాబట్టి. దీనికి మూల కారకులు ఎవరు? ఎవరు ఎవరు కాదు, మీరే తల్లిదండ్రులే. నూటికి నూరు పాళ్ళ సత్యం ఇది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోనా ఇది సత్యమైన మాట నేను చెప్తున్నాను. పెద్దలకు చెప్తాను, భార్య ఉండి కూడా పరస్త్రీని కామంతో చూసే, కామభావంతో కామ దృష్టితో చూసే రాక్షసులు ఈ సమాజంలో ఉన్నారు. భర్త ఉండి కూడా పర పురుషుణ్ణి కామ దృష్టితో చూసే స్త్రీలు ఈ సమాజంలో ఉన్నారు. ఎందుకు ఇలా మారిపోయింది సమాజం? చిన్న దృష్టాంతం వినండి, మీరు వినే తీరాలది. ఒక రాజు దగ్గర సేనాధిపతి ఉన్నాడు. అతని భార్య అపురూప సౌందర్యవతి. ఆ రాజుకు ఆమె మీద మనసు పడుతుంది. ఆ స్త్రీని అనుభవించాలి అని చెప్పి ఆ భావాలు రేగుతాయని. ఒకరోజు సైన్యాధిపతిని పిలిచి, చాలా సుదూర ప్రాంతంలో తిరుగుబాటు జరుగుతూ ఉంది, నీవు పోయి అణిచిరా అని చెప్పి ఏదో ఒక నెపముతో ఆ సైన్యాధిపతిని పంపించేస్తాడు. ఆయన మరలా 3 నెలలకు కానీ తిరిగి రాడు అనే రీతిగా ఆ డ్యూటీ వేసి పంపించేస్తాడు. ఆయన నమ్మి వెళ్ళిపోతాడు. కామభావముతో సైన్యాధిపతి ఇంటికి వస్తాడు ఆ రాజు. ఆమె మహారాజు వచ్చినాడని చెప్పి చాలా ఆనందంగా సంతోషంగా ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చి కూర్చోబెడుతుంది. ఆయన చూసే చూపులు, మాట్లాడే తీరు ఏం అర్థం చేసుకుంటుంది. ఇక ఉండలేక తన మనస్సులోని కోరిక ఆమెతో చెప్తాడు, నీలాంటి సౌందర్యవతిని ఎక్కడా చూడలేదు, నీ పొందు కోరి వచ్చినాను అని. ఆమెకు ఆశ్చర్యమవుతుంది. సరే రాజా, కూర్చోండి కూర్చోండి అని చెప్పి ఇంటి లోపలికి పోతుంది. పనివాళ్ళని పిలిపించి ఒక బంగారంతో చేసిన పాత్ర, వెండితో చేసిన పాత్ర, రాగితో చేసిన, తామ్రంతో చేసిన పాత్ర, మట్టితో చేసిన పాత్రలు తెప్పిస్తుంది. ఎందుకు అమ్మగారు అని అడుగుతారు. తీసుకురండి ఊరికే. తీసుకువస్తారు. ఆ పాత్రలన్నిటిలో పాలేస్తుంది. బస్ తట్టలు పెట్టుకొచ్చి ఎదురుకు పెడుతుంది. ఏమిది అంటాడు. రాజా, మీరు అతిథులుగా వచ్చినారు, ఆతిథ్యం ఇస్తున్నాను, ఈ పాలన త్రాగండి అంటే. అయ్యో, ఒక పాత్రలు ఇస్తే కాదు, ఇన్ని పాత్రలు ఎందుకు నాకు, మీరు తాగండి. చాలా మైకంలో ఉన్నాడు పాపం రాజు. ఒక్కొక్క పాత్రే తాగినాడు. ఒక ప్రశ్న వేస్తుంది, రాజా బంగారు పాత్రలోని పాలు తాగినావు, తాగినావా? తాగినాను. వెండి పాత్రలోని పాలు తాగినావు, రుచి ఎలా ఉంది అని. ఒకే రీతిగా ఉంది. వెండి పాత్రలోని పాలు తాగినావు, తామ్రం పాత్రలో కూడా తాగినావు, రుచి ఏమైనా వ్యత్యాసం కనబడిందా? లేదు. తామ్రం పాత్రలోని పాలు తాగిన మట్టి పాత్రలోని పాలు తాగిన వ్యత్యాసం ఉందా రుచి? ఏం వ్యత్యాసం లేదే, అంత ఒకే రీతిగా ఉందే, ఒకే రీతిగా ఉంది. నిజమా రాజా? నిజమే. ఇంత వివేకము నీకు లేదా రాజా? ఏమది, నా దేహములో ఏ భాగములో ఉన్నాయో నీ భార్యలో అదే భాగాలే కదా. తోలు వ్యత్యాసము కావచ్చు, ఎత్తు తగ్గులలో వ్యత్యాసం ఉండొచ్చు, సుఖం అంతే కదా రాజా. నీవు ఈ దేశానికి రాజు, నీవు నీ భార్యకు తప్ప ప్రతి వానికి నీవు తండ్రి లాంటి వాడవు. నీవు ఈ కొంత వివేకం ఆలోచన చేయలేదా? నీ భార్యతో పొందినావు నీవు, ప్రపంచంలో ఏ స్త్రీ అయినా కానీ అంతే కదా. ఈ సూక్ష్మం అర్థం కాలేదా నీకు? నేను ఒక ఆదర్శవతి అయినటువంటి భార్య, నేను నాలో ఆ భావం ఉంది. ఈ సుఖం ఇంతే, వ్యత్యాసం ఏమైనా వస్తుందా? వ్యత్యాసం ఏమైనా కనబడిందా? బంగారు పాత్రలోనిది వెండి పాత్రలోని పాలు తాగినవి అదే మాదిరిగా కదా. పై తోలుకు భ్రమించిపోతున్నావే, ఈ కండ్లు ముక్కు ఈ నోటికి భ్రమించిపోతున్నావే, ఈ ఆకారానికి భ్రమించిపోతున్నావే. నీ ప్రజలు క్షేమంగా ఈ దేశంలో ఎలా బ్రతకగలరు? ఈ రోజు నేను అందంగా కనబడినాము, మరుసటి రోజు ఇంకొక స్త్రీ అందంగా కనబడవచ్చు. నీ నైతిక విలువ ఏముంది? సాష్టాంగ నమస్కారం చేసినాడు. ఈ కించిత్ వివేకం ప్రతి మనిషికి ఉంటే రాజు అంటున్నాడు, ప్రతి ఒక్కడు శ్రీరామచంద్రుడైపోతాడు. ఈ కించిత్ వివేకం ప్రతి స్త్రీకి ఉంటే సీత మహాదేవిగా మారిపోతుంది. అది లేదు కాబట్టి రావణులుగా దుర్యోధనులుగా మారిపోతా ఉన్నారు ఈ సమాజంలో. ఎటువంటి కనువిప్పు కలిగి నగ్న సత్యం ఇది. దీంట్లో ఏమి బూటాటకము లేదు, ఏమి మార్పులు చేర్పు లేదు, నగ్న సత్యం ఇది. ఆ కనువిప్పు వాళ్లకు మాత్రమే కాదు, ఆ రాజుకు మాత్రమే కాదు, సమాజంలోని ప్రతి వ్యక్తి కొంచెం వివేకంతో ఆలోచన చేస్తే అయిపోయాడు. ప్రతి ఒక్కడు ఉత్తమునిగా మారేదానికి అవకాశం ఉంది, ఆలోచన చెయ్యాలి. కాబట్టి కామం చాలా భయంకరమైనది. ఆ కామాన్ని అదుపులో పెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. అంటే ఇవే చిట్కాలు ఇచ్చినారు, చూపుతో చూపు కలపవద్దు అని అంటారు. చూపుతో చూపు కలిపితే ఆకర్షణ శక్తి లాగిపారేస్తుంది. పురుషుడు తన స్త్రీని తప్ప పర స్త్రీని కన్నుల్లో కన్ను పెట్టి చూడకూడదు, తక్షణమే కన్ను కింద వాల్చాలి. ప్రతి స్త్రీ కూడా పురుషుణ్ణి కన్నుల్లో కన్ను పెట్టి చూడకూడదు. మహాత్ములు ఏమంటారు తెలుసునా? కామం యొక్క శక్తి 14 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి కుమారుని పక్కలో కూడా తల్లి పండుకోకూడదు అని చెప్తారు. ఎందుకు? 14 సంవత్సరముల వయస్సులోనే పిల్లవానికి కామభావాలు ప్రారంభమవుతాయంట, విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతారు. మీకు తెలుసునో లేదో పేపర్లో చదివింటి నేను, అన్నా చెల్లెలు సైంటిస్ట్ అంట, ఒకే ల్యాబొరేటరీలో పనిచేసే టైంలో ఆమె అంగంగాలు అన్నకు కనబడ్డాయంట. మోహిం చేసినాడు ఆమెను, ఆమె శీలాన్ని చెడిపినాడు, తర్వాత కనువిప్పయింది. ఇద్దరు అదే ల్యాబొరేటరీలో విషం తాగి చనిపోయినారు. జరిగిన సంఘటన ఇది, నేను చదివినాను. అది ఎంత డేంజరస్గా ఉంటుంది ఆ కామం చూడండి. కాబట్టి ప్రతి మనిషి నేర్చుకోవాలా, మంచిది నేర్చుకోవాలా. లెట్ నోబుల్ థాట్స్ కమ్ టు అస్ ఫ్రమ్ ఎవ్రీ సైడ్. మంచి ఎక్కడున్నా తీసుకుందాం మేము. ఇక ఇటువంటివే ఉన్నాయి, కామం ఇది, క్రోధము, లోభం, మోహం, మదం, మాత్సర్యం. ఇవి ఒక్కొటొక్కటి డేంజరే. అందరికంటే డేంజర్ మొదటిదే. మొదటితోటి అణుచుకున్నామంటే మిగతా అన్ని దారిలోకి వచ్చేస్తాయి. దాని గురించి ఇంకా అన్ని విపులంగా చెప్పలేను నేను, సమయం కూడా లేదు. ఇక పూజ. ఏం పూజ అంటే? పూజ అంటే ఏమి? దేవుని విగ్రహానికి, దేవుని ఫోటోకు పూలహారాలు వేసేది, అగరబత్తి అంటించేది, కర్పూరం అంటించేది, మంగళారతి చేసేది, ఇది పూజ. నిజమైన పూజ ఇది కాదు. ఏమిటి నిజమైన పూజ? మేమే కర్తవ్యములను శక్తి వంచన లేకుండా చేయాలి, అదే పూజ అవుతుంది. ఎవరెవరు ఏ ఏ క్షేత్రంలో ఏమేం పనులు చేస్తున్నారో సోమరిపోతులుగా కాకుండా, ద్రోహులుగా కాకుండా, లంచకూరులుగా కాకుండా, నీతితో న్యాయంగా నీతి నియమములు పాటిస్తూ పనిచేస్తే పెద్ద తపస్సు అది, పెద్ద యోగం అది, పెద్ద ధ్యానం అది. దాన్నే నేను పూజ అని అంటాను. తల్లి, తల్లి పూజ ఏమి? బిడ్డల పెంపకం తల్లికి కావాలి, చాలా ముఖ్యం ఇది. ఈనాటి తల్లులు రాక్షసులుగా మారిపోతున్నారు. తాను నవమాసాలు మోసి కన్నటువంటి పిల్లలకు ఎదపాలు ఇయ్యని రాక్షస స్త్రీలు సమాజంలో ఉన్నారంటే ఆశ్చర్యంగా ఉంది. ఆ పిల్లవాని భవిష్యత్తు కంటే తన సౌందర్యమే ముఖ్యమనే రాక్షస గుణాలు స్త్రీలలో ఉన్నాయి. మీ సౌందర్యం ముఖ్యమా? ఆ పాలను ఇస్తూ పొందే ఆనందం స్వర్గములో, ఏ స్వర్గములో దొరకదు ఆనందం అది. మీ పిల్లలకు మీరు పాలిస్తూ ఆ సుఖాన్ని అనుభవించండి. మీరు ఏం పాలేస్తారు మీ పిల్లలకు? ఎనం పాలేస్తారు మీ పిల్లవాళ్ళకు? 15 సంవత్సరాలకే నాకు మెమరీ పవర్ లేదంటున్నారు పిల్లలు. ఎంతమంది పిల్లలకు నేను అడిగితే నాకు జ్ఞాపశక్తి లేదు అంటారు. ఎందుకు? ఎనం బుద్ధి వచ్చింటుంది. చిన్న పిల్లప్పటి నుంచి వన్ నోట్లో ఏమో బాటలు పెట్టింటారు, ఆ బాటిల్లో అంతా ఎనం పాలే. అక్కడి నుంచి మనకి ఎనం బుద్ధులు స్టార్ట్ అవడు. వాడు ఎప్పుడు ఇట్లే ఉంటాడు చూడండి, క్లాస్ రూమ్లో ఇట్లే కూర్చుంటాడు, సరిగా మాట్లాడాడు ఏమి అంటే అంతే. ఉగ్గు పాలతో నేర్పింది తల్లి, ఎంత యాక్టివ్గా ఉంటాడు. తల్లి పాలు పిల్లలకు అమృతము, ఋషులు చెప్పినటువంటి మాట, అనుభవపూర్వకమైనటువంటి మాట. తల్లి అక్కడ పిల్లవాడిని తప్పుటడుగు వేయిస్తుంది, అక్కడ దావు తప్పుతాడు పిల్లవాడు, ఇంకా జీవితాంతం దావు తప్పుతూనే ఉంటాడు. మీ పిల్లలను గురించి మీరు చాలా జాగ్రత్త తీసుకోరు, అది ఒక ఫాల్ట్. మీ పిల్లలు మీ పెంపకంలో ఉంటే వాళ్ళు బుద్ధిమంతులు అవుతారు. మీరు ఏమో పెద్ద గొంతెమ్మ కోరికలు పెట్టుకొని లేని ఆశలు అడియాశలు పెంచుకొని నా కుమారుడు అమెరికాకు పోవాలి, రష్యాకు పోవాలి, జపాన్కి పోవాలనుకొని ఎక్కడో దూరంగా చదివిస్తారు పాపం. ప్రతి నెల వానికి ఏమో పంపిస్తుంటారు డబ్బులు. వాడు ఎవరి కింద చదువుకుంటాడో ఏమో, వాళ్ళ బుద్ధులు ఎలా మారిపోతాయో. తల్లి దగ్గర పిల్లలు చదువుతున్నారా ఈ కాలంలో? తల్లి పెంపకంలో పిల్లలున్నారా? ఉద్యోగస్తుల పిల్లవాళ్ళే ఎక్కువగా చెడిపోతున్నారు. తల్లి ఉద్యోగం చేస్తుంది, తండ్రి ఉద్యోగం చేస్తాడు, ఇంకా పిల్లల్ని ఎవరు చూసుకోవాలి? ఆయా ఆయా గయా, దానికేం ప్రేమ ఉంటుంది? డబ్బుకు ప్రేమ చూపిస్తుంది అంతే. పొద్దున ఇద్దరు తల్లి, తల్లి 9 గంటలకు పోతే తండ్రి 8 గంటలకి సిటీ బస్ పట్టుకొని ఏడాడు పోయి మళ్ళీ రాత్రి 9 గంటలకు 10 గంటలకు రావాల. అంచె పొద్దున పోయేటప్పుడు పిల్లోడు పండుకొని ఉంటాడు, రాత్రి వచ్చినప్పుడు పండుకొని ఉంటాడు. ఇంకా సండే చూస్తే ఇంకా పెద్ద మనిషి అయిన క్లబ్బులు షికార్లు ఆడ ఈడ తిరుగుతూ కాలం గడుపుతాడు. పిల్లలకు తల్లి ఎవరో తండ్రి ఎవరో అర్థమే లేదు. తండ్రి చనిపోతే ఏడ్చలేదు పిల్లలు, ఆయా చనిపోతే ఏడుస్తారు. అంత ఇంత అటాచ్మెంట్ ఆయాలతోనే ఉంటుంది. ఆయా స్వభావం తెలుసు, డబ్బు వైపే ఉంటుంది. ఈ ప్రేమలు, ఈ పెంపకాలు ఈ సమాజంలో చూస్తున్నాం కాబట్టి ఆ పిల్లవాళ్ళలో వికృతమైన భావాలు చెలగరేగుతాయి. డిగ్రీ అయ్యింది ఉద్యోగం రాలేదు అంటే విప్లవాత్మకమైనటువంటి మాటలు మాట్లాడతాడు. ఇది సమాజము, ఈ దీంట్లో ఎట్లా బ్రతకాలి ఏమి ఆలోచనమే ఉండదు. ఎందుకు? పెంపకంలో లోపం ఉంది. కాబట్టి తల్లి పూజ ఏమే మంగళారతి తిప్పేది పూజ కాదు, పిల్లలను బాగా తీర్చిదిద్దండి. అలనాడు ఒక వివేకానందునిగా తయారైనాడంటే తల్లి ఎంత కష్టపడింది? జాతి పితగా ఒక సామాన్యమైనటువంటి మానవుడు జాతి పితగా మారినాడు అంటే ఆ మహాతల్లి ఎంత తీర్చిదిద్దింది ఆ పిల్లవాణ్ణి. హైందవ సంప్రదాయాన్ని రక్షించినాడు, కాపాడినాడు శివాజీ అంటే ఆ తల్లి ఉగ్గుపాలతో ఎటువంటి మాటలు నేర్పించి ఉంటుంది. అటువంటి మాటలు పిల్లవాళ్ళకు నేర్పండి. సినిమా పాటలు నేర్పుతారు పిల్లవాళ్ళకి. మన కర్తవ్యం మనం చేయాలి. రైతు సేద్యం చేయాలి, కష్టపడి చెమటోడ్చి పనిచేయాలి. టీచర్ శక్తి వంచన లేకుండా పిల్లవాళ్ళ జ్ఞానాన్ని నేర్పాలి. వీళ్ళ వీళ్ళ విద్యుక్త ధర్మాలు ఇవి. టీచర్కు స్టూడెంట్కు సన్నిహిత సంబంధం ఉందా? ప్రేమలున్నాయా? వ్యాపారం అయిపోయింది. ఎవరు టీచర్ని లెక్చరర్ని కేరే చేయరు, యా స్కూల్లో యా కాలేజీలో కేర్ చేస్తారు, క్లాస్ ఎగ్గొట్టేస్తారు. క్లాసులు లేవంటే పిల్లలకు చాలా సంతోషం. ఒక స్కూల్లో ఒక ఊర్లో స్కూల్ తగలబడిపోతుందంట, పిల్లలకు అందరూ చాలా ఆనందం అయిపోయింది. స్కూల్ తగలబడిపోతుంది కాబట్టి పాఠాలు లేవు అని చెప్పి చాలా కేకలు వేస్తున్నారు, విజిల్ వేస్తున్నారు. ఒకడు మాత్రం పోయి చెట్టు కింద ఊరికే కూర్చున్నాడట. వీళ్ళంతా పోయి ఏం రా, మేమంతా సంతోషంగా ఎగురుతున్నాము, నీవెందుకు నాకు ఎందుకు చాలా బాధ అయిపోయింది అని. అప్పుడు కొంతమంది స్టూడెంట్స్ అనుకుంటారంట, వీళ్ళకి పాఠాలు అంటే చాలా ఇంట్రెస్ట్, దానికి చాలా బాధపడుతున్నాడు అని. ఏం రా, ఎందుకు బాధపడతావు, కొంతకాలమైనా హాయిగా ఉండొచ్చు కదా అని అంటే, అది కాదు, నా బాధ వేరే ఉంది అని. ఏమది అంటే, స్కూల్ ఏం తగలబడిపోయింది, ఆ టీచర్లు దాంట్లో పడి తగలబడి ఉంటే బాగుండే. ఏ విధంగా అంతే, వాళ్ళు చెట్ల కింద అయినా పాఠాలు చేస్తారు, విడిచిపెడతారా? వాళ్ళు కూడా దాంట్లో పడిపోయింటే కంప్లీట్ రెస్ట్ ఉంటుండే మాకు, ఎంత బాగుంటుండే. అదే పెద్ద బాధ అయింది నాకు అంట. అటువంటి విద్యార్థులు టీచర్ని గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు, మహేశ్వర అని పిలుస్తారా? భార్యాభర్తల మధ్య అన్యోన్యత కావాలి, ఉందే? ఇద్దరు చదువుకుంటే చాలా డేంజర్ అంటారు. ఇద్దరు చదువుకునింటే చాలా డేంజర్, అన్యోన్యత సామాన్యంగా రాదు. నీవెంత అంటే నీవెంత అంట. ఆమె 1,000 రూపాయలు జీతం తెచ్చి ఈయన 1,000 రూపాయలు తేవాల, నీవేం పెద్దగా సంపాదిస్తున్నావు, నేనే సంపాదిస్తున్నా, నీదేది ఉంది? నీవు లేకుండా నేను బతకగలను అనే దృష్టి. సమరసం రాదు, ప్రేమ రాదు. ఎప్పుడైతే విద్యుక్త ధర్మాన్ని కోల్పోతామో ఈ సమాజానికి ఈ దేశానికి ద్రోహం చేసినటువంటి వాళ్ళు అవుతాం. బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, మా కర్తవ్యమేమి? వాట్ ఈజ్ అవర్ డ్యూటీ? డ్యూటీ ఈజ్ గాడ్. ఏమైనా పని కానీ అదే దేవుడని భావించి పనిచేయాలి. ఒక ఆఫీసర్ నిష్ఠగా పనిచేయాలంటే దానికి ఆయన స్త్రీ సహకరించాలి. ఇంటిలో స్త్రీ సహకరించుకోకుండా పోతే ఆ ఆఫీసర్ లంచగొండితనానికి పాల్పడతాడు. అదే స్త్రీలో పెద్ద బుద్ధి, మంచి బుద్ధి ఉంటే వాడు లంచగొండి వాడైనా వాడిని సరిచేస్తుంది స్త్రీ. స్త్రీల్లో అద్భుతమైన శక్తి ఉంది. ఆ స్త్రీలను గురించి చెప్పాలంటే గంటలు తరబడి అవుతుంది, నాకు సమయం లేదు. ఇక విద్యుక్త ధర్మాన్ని కోల్పోతే ఏమవుతుంది? ఒక వాస్తవికమైనటువంటి సంఘటన మీ ముందుంచుతాను. ఒక కాన్వెంట్ స్కూల్ బాగా జరుగుతూ ఉంది, చిన్న చిన్న పిల్లల స్కూల్లో, చిన్న చిన్న పిల్లలు. ఆ స్కూల్లో ఒక సర్వెంట్ పనిచేసేది, ఒక ఆమె, ఆమె స్త్రీనే. డైలీ పిల్లవాళ్ళని చూసేది, బయటికి పంపించేది, కసు ఊడ్చేది, బీగాలు వేసుకునేది, ఈ పనులు చేస్తుండేది. ఏప్రిల్ నెల చివరి రోజు వచ్చింది. స్కూల్లో ఇంకా హాలిడేస్ ఇడిస్తారు, ఇంకా 50 డేస్ ఏమో, 2 మంత్స్ 50 డేస్ ఎన్నో రోజులు ఇడిస్తారు. అంత వెళ్ళిపోయినారు పిల్లలు సంతోషంగా, ఇంకా హాలిడేస్ అని చెప్పి. ఈమె అట్లా వచ్చింది, అంత చూసింది, బీగాలు వేసుకొని వెళ్ళిపోయింది. ఒక ఇంటిలో తల్లిదండ్రులు బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారు, రాలేదు. 5 గంటలకు రావాల్సిన ఆ బిడ్డ ఆరైనా రాలేదు. వెంటనే పోయి హెచ్ఎంని అడిగినారు, మా పాప రాలేదు చూడండి అంటే, అయ్యో అందరూ వెళ్ళిపోయినారు కదా, ఇంకా అక్కడ ఇక్కడ వాళ్ళింటికి పోయిందేమో, వీళ్ళింటికి పోయినా. ఆ ఆత్రత, ఆ ఆందోళన పిల్లలను కన్నా తల్లులకు తెలుసు. మీ పిల్లలు సరి అయిన సమయానికి ఇంటికి రాకుంటే హృదయం ఎట్లా కొట్టుకుంటుంటుంది? గంట అయింది, 2 గంటలైంది, రాలేదు. తల్లి ఏడుస్తూ ఉంది, తండ్రి వెతుకుతున్నాడు ఆ ఇంట్లో, ఈ ఇంట్లో ఎక్కడా రాలేదు. రాత్రి 8, 9 పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ప్రతి చోట వెలిగినారు, ఈ కాలంలో పిల్లల్ని ఎత్తుకుపోతారు, ఏమో బ్లాక్మెయిల్ చేస్తారు, ఈ భావంతో అర్థం ఉంది. వెదికినారు పేపర్లో వేయించరి. ఆ పిల్ల జాడే లేదు. పోలీసు వాళ్ళు తిరుగుతూ ఉన్నారు, ఎక్కడా దొరకలేదు. చూడండి, మళ్ళా రీఓపెన్ అయింది స్కూలు. ఆ సర్వెంట్ కసువు నూకేకి వస్తే ఆ పిల్ల శవం ఆ బెంచ్ మీద పడింది. అట్లే ఉంది ఆ పిల్ల. బోర్డు మీద రాసినటువంటి మాటలు ఉన్నాయి, అమ్మా నాకు భయం అవుతుంది. ఎవరు వాకిలేసుకుపోయినారు. ఆ ఇంటికి ఊరు అవుతలుంది స్కూలు. అరిచినా వినపడదు, మొత్తుకున్నా వినపడదు. అమ్మా నాకు భయం అవుతుంది, అమ్మా నాకు ఆకలేస్తుంది, అమ్మా నేను పేపర్లు తింటున్నాను, అమ్మా నువ్వు రా, అమ్మా నా పైన జాలి లేదా. ప్రతి పిల్ల తలిచేది తల్లినే, ఎవ్వరూ రాలేదు. కొన్ని రోజులు చాక్పీస్ తినింది, కొన్ని రోజులు పేపర్లు తినింది. అరిచి అరిచి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అది, ఊహించగలరా? అనుకుంటేనే కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఆ చిన్నారి ఆ పాప ఎలా ఓర్చుకునింది, ఎంత భయపడింది అది ఆ సందర్భంలో. ఎక్కడ లోపమో, కర్తవ్య లోపం. చివరి రోజు అది. ఆ సర్వెంట్ ప్రతి బెంచ్, ప్రతి క్లాస్ రూమ్ బాగా చూడవలసింది ఆ రోజు. ఆ పాప ఏమైంది, 3 గంటలకే పోయి ఎందుకో తల తిరుగుతున్నట్టు పండుకొనేసింది. ఇంకా లాంగ్ బెల్ కొట్టేది, అందరూ పారిపోయినారు, చూసుకోలేదు. ఇంకా అందరూ వెళ్ళిపోయినారు అని చెప్పి బీగం వేసేసింది. కర్తవ్యాన్ని విస్మరిస్తే ఎన్ని అవాంతరాలు అవుతాయి. ఎవ్వరికీ ఐడియానే రాలేదు అది. ఎవరో పాపను ఎత్తుకుపోయినారని చెప్పి పోలీసు వాళ్ళు ఇక్కడ వెతుకుతున్నారే కానీ అక్కడ ఆలోచన చేసేదానికి అవకాశమే లేదు. ఆ సర్వెంట్ని అడిగినారు, ఎవరు లేరు, అందరు పోయింటే నేను బీగం వేసుకొస్తే. ఇది జరుగుతూ ఉంది. కర్తవ్య భ్రష్టులు అవుతున్నారు. మన కర్తవ్యం మనం చేయాలి. అన్యాయ దేవతయ ఆరాధన ఆగుతుంది అయ్యా, అన్యాయ దేవతయ ఆరాధన ఆగుతుంది అయ్యా, అధర్మవే దేగుల, అజ్ఞానవే కళశ, అసత్యవే అర్చక, చంచలతయే తెంగినకాయి, అనీతియే కర్పూర, హింసయే జ్యోతి, భ్రష్టాకారవే లంచ, మోహవే పఠణ, జగళవే గంటి, కామ క్రోధ లోభ మోహ మద మత్సరగలే పరమభక్తాదిగలు. ఈ సమాజంలో జరిగేదంతా చెప్తాడు కన్నడంలో ఒక కవి అంట, అన్యాయం ఇట్లా జరుగుతూ ఉంది అని. వల్ల బుద్ధిమంతులు, తెలిసినటువంటి వాళ్ళు, మీ కుటుంబాలను బాగుపరచుకోండి, మీ పిల్లలను సంరక్షించుకోండి, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దండి. అది ఎంతైనా మీ భుజస్కంధాల మీద ఆ జవాబుదారి ఉంది, దాన్ని మర్చిపోవద్దండి. ఈ విషయాలు తెలుపుతూ శివస్తుతిని చేస్తూ నా యొక్క ఉపన్యాసాన్ని ముగించేస్తాను. మనోబుద్ధ్యహంకార చిత్తానాహం న శ్రోత్రం న జిహ్వా న చ ఘ్రాణ నేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం న చ ప్రాణ సంగ్నో న వై పంచ వాయుః న వా సప్త ధాతుః న వా పంచకోశః న వాక్పాణి పాదౌ న చోపస్తపాయుః చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం న మే ద్వేష రాగౌ న మే లోభ మోహౌ
ಮಧುನೈವ ಮೇ ನೈವ ಮಾತ್ಸರ್ಯ ಭಾವ ನ ಧರ್ಮೋ ನ ಚಾರ್ಥೋ ನ ಕಾಮೋ ನ ಮೋಕ್ಷ ಚಿದಾನಂದ ರೂಪ ಶಿವೋಹಂ ಶಿವೋಹಂ ಚಿದಾನಂದ ರೂಪ ಶಿವೋಹಂ ಶಿವೋಹಂ ನ ಮೃತ್ಯುರು ನ ಶಂಕ ನ ಮೇ ಜಾತಿ ಭೇದ ನ ಮೃತ್ಯುರು ನ ಶಂಕ ನ ಮೇ ಜಾತಿ ಭೇದ ಪಿತಾ ನೈವ ಮೇ ನೈವ ಮಾತಾ ಚ ಜನ್ ನ ಬಂಧುರು ನ ಮಿತ್ರಂ ಗುರು ನೈವ ಶಿಷ್ಯ ಚಿದಾನಂದ ರೂಪ ಶಿವೋಹಂ ಶಿವೋಹಂ ಚಿದಾನಂದ ರೂಪ ಶಿವೋಹಂ ಶಿವೋಹಂ ಅಹಂ ನಿರ್ವಿಕಲ್ಪ ನಿರಾಕಾರ ರೂಪ ಅಹಂ ನಿರ್ವಿಕಲ್ಪ ನಿರಾಕಾರ ರೂಪ ವಿಭುತ್ವಚ್ಚ ಸರ್ವತ್ರ ಸರ್ವೇಂದ್ರಿಯಾಣಂ ನ ಚಾಸಂಗತಮು ನೈವ ಮುಕ್ತಿರ್ನ ಮೇಯ ನ ಚಾಸಂಗತಮು ನೈವ ಮುಕ್ತಿರ್ನ ಮೇಯ ಚಿದಾನಂದ ರೂಪ ಶಿವೋಹಂ ಶಿವೋಹಂ ಚಿದಾನಂದ ರೂಪ ಶಿವೋಹಂ ಶಿವೋಹಂ ತ್ವಮೇವ ಮಾತಾ ಚ ಪಿತಾ ತ್ವಮೇವ ತ್ವಮೇವ ಬಂಧುಶ್ಚ ಸಖಾ ತ್ವಮೇವ ತ್ವಮೇವ ವಿದ್ಯಾ ದ್ರವಿಣಂ ತ್ವಮೇವ ತ್ವಮೇವ ಸರ್ವಂ ಮಮ ದೇವ ದೇವ ತ್ವಮೇವ ಶರಣಂ ಗುರುದೇವ ದೇವ ಓಂ ಪೂರ್ಣಮದಃ ಪೂರ್ಣಮಿದಂ ಪೂರ್ಣಾತ್ ಪೂರ್ಣಮುದಚ್ಯತೇ ಪೂರ್ಣಸ್ಯ ಪೂರ್ಣಮಾದಾಯ ಪೂರ್ಣಮೇವಾವಶಿಷ್ಯತೇ ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿಃ ಜೈ ಜೈ ಸದ್ಗುರು ವಂ ವಂ ಭಾವ ನಮೋ ನಮಃ.